బోధన చర్చలోకి. సో ఈరోజు మనం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో ఈ అధ్యాయం వచ్చేసి 3వ స్కందంలో 27వ అధ్యాయం. చాలా ముఖ్యమైన అధ్యాయం. ఇందులో ఎన్నో విషయాలు మనం చర్చించుకుంటాము. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతి నుంచి, భౌతిక ప్రపంచం నుంచి ముక్తి లభించుకోవడానికి ఒక మార్గం జ్ఞానయోగ మార్గం, జ్ఞానయోగ మిశ్ర భక్తి మిశ్ర మార్గం. సో ఒకటి శుద్ధ భక్తి ఉంటుంది, ఇంకోటి కొంచెం జ్ఞాన మిశ్ర భక్తి గురించి ఇక్కడ మనకి ఈరోజు ఈ యొక్క అధ్యాయంలో మనం చర్చించుకుంటాము. ఒక జ్ఞానయోగి చేయవలసిన సాధన, ఆ చేయడం ద్వారా ఎటువంటి లక్షణాలను ఆయన అర్జించుకొని తద్వారా ఇంకా ఏం చేస్తే అతను ఎలా ముక్తిని పొందగలడు అనే విషయాలు ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాము. సో ఈరోజు దాని అందులో భాగంగా కొన్ని విషయాలు మనం చర్చించుకుందామంట. 1 నుంచి 11వ శ్లోకం వరకు ముఖ్యంగా. సో మంగళాచరణ చేసుకుని ఆరంభిద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశ్లాఘయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం కపిలముని చెప్తున్నారు. శ్రీ భగవాను వాచ ప్రకృతిస్థోపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణై అవికారాత కర్తృత్వాన్ నిర్గుణత్వ జలార్కవత్. సో ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఒక జీవాత్మ ఎప్పుడైతే 3 గుణాలకి అతీతంగా వాటికి ప్రభావితం కాకుండా జీవిస్తాడో, ఎప్పుడైతే అర్థం చేసుకో నేను ఆత్మని, నేను ఎప్పుడు అవికారాత్ ఎప్పుడూ నేను పరివర్తన చెందను, భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడా పరివర్తన చెందుతూ ఉంటుంది. వికారం అంటే ఏంటి, ఏదో చేంజ్ అయిందనమాట. వికారం అంటే అవికారాత్ అంటే ఎప్పుడు ఏమాత్రం మార్పు చేర్పు జరగదనమాట. ఆత్మలో ఎప్పుడు మార్పులు జరగవు. అవునా, ఆత్మ ఎప్పుడు నశించిపోదు. మన శరీరం మారుతూ ఉంటుంది కానీ ఆత్మ మారదు. సో అలా అంతేకాకుండా అకర్తృత్వాన్ అంటే నేనే కర్త, నేనే ఈ యొక్క మొత్తానికి నాదే ఇది అంతా, నేనే దీనికి అధిపతిని, నేనే దీని యొక్క భోక్తని అని అనుకోకుండా అర్థం చేసుకొని తన యొక్క స్థితిని, నేనెప్పుడు భగవంతుడి యొక్క భక్తుడిని దాసుణ్ణి అనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడి కోసమే భగవంతుడి ఇచ్చానుసారంగా నడుచుకునేవాడు ఎప్పుడు ఈ యొక్క కర్మ 3 గుణాల ప్రభావితంలోకి రాకుండా, ఎప్పుడు కూడా ఈ శరీరంలో ఉన్నా కానీ, ఈ భౌతిక శరీరంలో ఉన్నా ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగానే జీవించవచ్చు, ఏ కర్మ బంధనంలో అతను బందీ కాకుండా. ఎలాగా అంటే ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ఎలాగంటే నిర్గుణత్వాజ్ జలార్కవత్. అర్క అంటే సూర్యుడు, జలంలో సూర్యుడి యొక్క జలార్కవత్, జలంలో సూర్యుడి యొక్క ప్రతిబింబం పడ్డా కానీ నిర్గుణత్వాత్, ఎటువంటి ఈ యొక్క జలం యొక్క లక్షణాలు సూర్యుడిలో మీకు కనిపించు, అంటే ఇప్పుడు జలంలో ఏదైనా పడింది అనుకోండి, అంటే మామూలుగా తడిచిపోతుంది లేదా జలం చేత ప్రభావితం అవుతుంది, కానీ సూర్యుడు ఎంతసేపు ఆయన కిరణాలు జలాల పైన పడ్డా, సూర్యుడు ప్రతిబింబం జలం పైన పడ్డా కానీ జలాల ద్వారా ఆయన ప్రభావితం అవడు సూర్యుడు ఏమాత్రం కూడా, ఆయన తడిచిపోడు నీళ్ళతో. సో ఆయన ఎప్పుడు సూర్యుడు ఆ జలాలకు అతీతంగానే ఉంటాడు. చూస్తుంటే ఎప్పుడు సూర్యుడికి జలాలతో సంపర్కం ఉన్నట్టే ఉంది, కానీ ఆయన ఆ సూర్యుడు జలాలకు అతీతంగానే ఉన్నాడు. అలాగే ఒక వ్యక్తి కూడా ఈ శరీరంలోనే జీవించిన ఒక భక్తుడు అన్నవాడు, ఒక ముక్తి చెందాలనుకున్నవాడు ఈ భౌతిక ప్రపంచం నుంచి. సో అటువంటి భక్తుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ ఈ భౌతిక ప్రపంచానికి అతీతంగా ఎప్పుడైతే బతకగలుగుతాడో అప్పుడు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నట్టే లెక్క. అదే విషయాలు ఇక్కడ చెప్పారనమాట మనకి. సో అది ఎప్పుడు సంభవం అంటే మనం ఎప్పుడు అర్థం చేసుకొని కృష్ణుడే అన్నిటికీ ఈశ్వరుడు, పరమేశ్వరుడు కృష్ణుడు, ఆయనే భోక్త, అన్నీ ఆయన కోసమే, అన్నీ ఆయనకి అర్పించాలి అనే విషయాన్ని అర్థం చేసుకొని మనం జీవించినప్పుడు. సయేషయర్హి ప్రకృతేర్ గుణేష్వభివిసజ్జతే అహం క్రియా విమూఢాత్మా కర్తాస్మిత్యభిమన్యతే. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ఒక జీవాత్మ ఈ మూడు గుణాల యుక్తమైన ఈ యొక్క ప్రకృతి యొక్క మోహమా ప్రభావితమై ఎప్పుడైతే ఒక వ్యక్తి అహంకారంతో నిండి తన శరీరమే తను అనుకొని శరీరానికి సంబంధించినవే తనవి అన్నీ అనుకొని జీవించే వ్యక్తి, అలా భౌతిక కార్యాల్లో నిమగ్నమైపోయి జీవించే వ్యక్తి, అహంకారంతో జీవించే వ్యక్తి, ఇంకా నేనే అధిపతిని, ఇదంతా కూడా నేనే కర్త, ఎలాగైతే మనకు భగవద్గీతలో కూడా శ్లోకం వస్తుందో, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. అతను మూర్ఖుడు ఆ వ్యక్తి, అలా కర్మబంధనాల్లో పడిపోతాడు. ఎవరు ఈ వ్యక్తి? ప్రకృతి యొక్క గుణాల ప్రభావితంతో ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆ ప్రకృతి గుణం ఎలా ప్రేరేపిస్తే ఆ వ్యక్తి అలా పనిచేస్తున్నాడు. అనుకుంటాడు నేను స్వతంత్రుణ్ణి, నేను భోక్తను అని, కానీ ఆ భ్రమలో జీవిస్తున్నాడు. కానీ అతను పనిచేసేది ప్రకృతి యొక్క ప్రభావంలో. ఎలాగైతే ఒక వ్యక్తి, ఒక ఉదాహరణకు చెప్తున్నాను, కొంతమంది సిగరెట్కి బాగా అలవాటు పడిపోతారనమాట. వాళ్ళు స్టైల్గా సిగరెట్ తాగి, చూడు నేను సిగరెట్ తాగుతున్నాను ఎంత గొప్ప, చాలా గ్రేట్, నేను సిగరెట్ తాగుతాను, నువ్వు తాగలుగుతావు, నువ్వు తాగలేవు, నేను సిగరెట్ తాగలుగుతున్నాను. అప్పుడు వాళ్ళు అనుకుంటాను చాలా గొప్ప, నేను హీరోని అనుకుంటారు సిగరెట్ తాగుతున్నాడు వ్యక్తి. కానీ పాపం తెలివైన వాడు అర్థం చేసుకోగలడు, అతను బానిస అయిపోయాడు సిగరెట్కి. అటు సిగరెట్ ఒక బానిస, సిగరెట్ తాగలేక బతకలేడు, అందుకే సిగరెట్ తాగుతున్నాడు. అదే మనం భక్తులము, సిగరెట్ తాగకుండా కూడా బతకగలం హాయిగా, మన బుర్ర సరిగ్గా పనిచేస్తుంది సిగరెట్ తాగకుండా. కానీ చాలామందికి సిగరెట్కి అలవాటు పెట్టిపోయిన వాళ్ళకి సిగరెట్ తాగలేదనుకోండి తలకాయ వస్తుంది అనమాట, బుర్ర పనిచేయదనమాట. ఇంకా సిగరెట్ తాగాల్సిందే, లేకపోతే వాళ్ళు ఇంకా వాళ్ళు జీవించలేరనమాట. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ యొక్క బానిస, సిగరెట్కి బందీ అయిపోయారు. అలాగే వ్యక్తులు ఇక్కడ మూడు గుణాలకు బందీ అయిపోయి రకరకాల కార్యాలు చేస్తున్నారనమాట. అందుకనే రకరకాల కార్యాలు చేయడం, రకరకాల మనోవేదనకు గురవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. రకరకాల కష్టాలని భోగించడం, రకరకాల కర్మ ఫలితాలని భోగించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అందుకని ఎప్పుడైతే అర్జునుడు కూడా అలా ఆలోచించుకొని నేనే కర్త, నేను వీళ్ళందరినీ చంపేస్తే నాకు పాపం తగులుతుంది, నేను నరకానికి వెళ్తాను, ఇవన్నిటికీ నేను కారణం అవ్వాలా అని అనుకుంటున్నప్పుడు అందుకే నేను యుద్ధం చేయను అని అర్జును అంటే, కృష్ణుడు అందుకే అన్నాడు నీ ధర్మము క్షత్రియ ధర్మము, క్షత్రియ ధర్మాన్ని నెరవేర్చాలి, ధర్మాన్ని రక్షించాలి, దానికి నువ్వు వీళ్ళందరినీ వధించాలి, ఇది నా ఆజ్ఞ, నా సంతృష్టి కోసం నువ్వు యుద్ధం చేయి, తద్వారా నువ్వు ఏ పాపకర్మాలు నీకు తగలవు, నువ్వు ఎంతమందిని వధించినా కానీ యుద్ధంలో నీకు ఏమాత్రం పాపం తగలదు, ఇవి ఇంత నువ్వు ఇన్ని కార్యాలు చేసినా కానీ నీకు ఏమాత్రం దాని యొక్క రియాక్షన్ నీ వైపు ఏం రాదు. సో అది కృష్ణుడు చెప్పాడానికి, నువ్వు నా సంతృష్టి కోసం నీ కార్యాన్ని ధర్మాన్ని నెరవేర్చుని. సో ఇది అసలైన ధర్మం, భగవంతుడి యొక్క ఆదేశానుసారంగా మనం జీవించడం. సో అలా అప్పుడు మనం ముక్తులం, ఈ కర్మబంధంలో మనము బందీ అవ్వమన్నమాట. లేకపోతే మనం అనుకుంటున్నాం నేను ఇచ్చేస్తున్నాను అది చేస్తున్నాను, కానీ దానివల్ల మనం బందీ అయిపోతున్నాం. ఎందుకంటే ఆ ఫలాల్ని భోగించాలనే ఆసక్తితో ఇంకా 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 కర్మలు చేస్తూ ఆ ఫలాల్ని భోగించడానికి మళ్ళీ జన్మెత్తడం, అలా కర్మబంధంలో ఆ జన్మ జన్మ చక్రంలో, జన్మ మృత్యు జరావేద చక్రంలో మనం బందీ అయిపోతున్నాం అన్నమాట. సో ఇదే ఒక బద్ధాత్మ ఒక ముక్తాత్మకి తేడా అన్నమాట. ఒక ముక్తజీవి కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండొచ్చు, భౌతిక శరీరంలోనే ఉండొచ్చు, కానీ ఆయన చేతన అనేది వేరుంటుంది. ఇప్పుడు అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నాడు, దుర్యోధనుడు కూడా యుద్ధం చేస్తున్నాడు. తేడా ఏంటంటే ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, కృష్ణుడి కోసం అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, దుర్యోధనుడు ఇక్కడ రాజ్యం దొరికితే నాకు నేను భోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో యుద్ధం చేస్తున్నాడు. సో అదే అన్నమాట, ఒక భౌతిక ప్రపంచంలో ఒక ముక్తజీవి బద్ధజీవికి, ఒక భక్తుడికి అభక్తుడికి తేడా. తేన సంసార పదవీం అవశోభేతి అనివృత ప్రసంగికై కర్మదోషై సత్సన్మిశ్రయోనిషు. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి బద్ధాత్మ రకరకాల కర్మలు చేస్తూ దాని ప్రకారంగా రకరకాల జీవరాశుల యొక్క శరీరాల్ని ధరిస్తూ ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటారన్నమాట. ఇలా తిరుగుతూనే ఉంటారనమాట. ఇంకా ఒక్కొక్కసారి మంచి కర్మలు చేస్తే మంచి జన్మ దక్కుతుంది, మంచి శరీరంలో స్వర్గలోకానికి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ పాపకర్మలు చేస్తే నరకానికి వెళ్తారు, లేకపోతే ఏ కుక్కో పిల్లో లేకపోతే ఎటువంటి నిమ్న జాతుల్లోనో లేకపోతే అటువంటి ఎన్నో కష్టపూరితమైన జీవితం శరీరాల్లో జన్మ అనేది దక్కుతుంది అనమాట. ఎందుకు అంటే ఇలా మీరు ఏ కర్మలైనా చేయండి, సద్ అసద్ యోనిషు. సో ఒక్కొక్కసారి మంచి ఒక్కొక్కసారి చెడు శరీరాలు జీవితాలు లభిస్తాయి వ్యక్తికి. ఎందుకంటే అన్ని కర్మలు పాపకర్మలు పుణ్యకర్మలు అన్ని కర్మల్లో కర్మదోషై దోషం ఉంది, కర్మదోషం అనేది ఉంది. నువ్వు పుణ్యకర్మ చేసుకున్నా దాన్ని భోగించడానికి మళ్ళీ జన్మెత్తాలి, పాపకర్మ చేసుకున్నా దాన్ని భోగించడానికి మళ్ళీ జన్మెత్తాలి. సో ఈ దోషాలు ఉన్నాయి అన్నమాట. అందుకనే ఒక వ్యక్తి ఎంత గొప్ప దానం చేసినా సరే, కొంతమంది చాలామంది ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేస్తారన్నమాట, ఆసుపత్రులు ఫ్రీగా అందరికీ వైద్య సదుపాయం కల్పించడానికి, లేకపోతే కొంతమంది స్కూల్లో పనిచేస్తారు అందరికీ ఫ్రీగా ఉచితంగా భౌతిక విద్యను ప్రసాదించడానికి, ఇలా ఈ విధంగా ఎన్నో రకాల భౌతిక సామాజిక కార్యక్రమాలు దానాలు చేస్తూ ఉంటారు జనాలు. సో ఇవన్నీ కూడా కర్మదోషాలు, ఎందుకంటే ఇవన్నీ మంచి కర్మలే, పుణ్యకర్మలే, తద్వారా వాళ్ళకి మంచి ఫలాలు దక్కుతాయి. ఆ ఫలాన్ని భోగించడానికి మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఒక మంచి ధనికుడి పరివారంలో కానీ స్వర్గంలో కానీ అలాంటి ఒక మంచి జన్మ దక్కొచ్చు, కానీ మళ్ళీ జన్మ అనేది ఎత్తాల్సిందే. అందుకనే కర్మల్లో దోషం ఉందనేది. సో అదనమాట. అర్థేహి అవిధ్యమానేపి సంశ్రుతిర్నాని వర్తతే ధ్యాయతో విషయానస్య స్వప్నే నర్తాగమోయత. సో అసలైతే ఏంటంటే ఒక జీవాత్మ భౌతిక ప్రపంచానికి భౌతిక విషయ వస్తువులకు అతీతం, ఎందుకంటే ఆయన ఆధ్యాత్మికం స్పిరిచువల్ ఆత్మ అనేది. కానీ ఇప్పుడు ఇలా భౌతిక చేతనతో భోగవృత్తితో నిండి ఉన్నాడు కనుక ఆత్మ జీవాత్మ, అతని యొక్క భౌతిక బంధన అనేది తెగట్లేదు, ఈ భౌతిక జగత్తులోనే తిరుగుతూనే భ్రమిస్తూనే ఉన్నాడు అన్నమాట. ఎలాగైతే ఇంకా దాని యొక్క ఫలాల్ని భోగిస్తూనే ఉన్నాడు. ఎలాగైతే ఒక వ్యక్తి స్వప్నంలో ఎన్నో విషయాలు చూస్తుంటాడు, స్వప్నే అనర్థోగమోప్యత, స్వప్నంలో ఎన్నో రకాల అనర్థాలని వస్తూ ఉంటాయి, అంటే ఎన్నో రకరకాల స్వప్నాలు వస్తుంటాయి, చెడు స్వప్నాలు భయంకరమైన స్వప్నాలు, మంచి ఏ స్వప్నం వచ్చినా ఆ స్వప్నం యొక్క ఫలితాల్ని అనుభవిస్తాడు వ్యక్తి స్వప్నంలోనే. కొంతమంది స్వప్నంలోనే నిద్రలో చెమటలు పట్టేస్తాయి అన్నమాట, ఏదో ఆ స్వప్నంలో ఏం చూసారో భయంకరమైంది. సో ఆ స్వప్నంలో చూసే విషయాల ద్వారా ఆ స్వప్నంలో జరిగే కళల ద్వారా కూడా వాళ్ళ శరీరాల్లో వాళ్ళ మనస్సులో చేతనలో దాని యొక్క ప్రతిక్రియ అనేది కనిపిస్తుందన్నమాట, అనుభవిస్తారు వాళ్ళు అన్ని రకాల కష్టాలని కూడా. సో అందుకని అదేవిధంగా ఏ వ్యక్తి ఎప్పుడైతే ధ్యాయతో విషయానస్య, ఈ విధంగా వ్యక్తి ఈ విషయ వస్తువులను భోగించాలనే ఉద్దేశంతో ధ్యానం చేస్తూ ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా మళ్ళీ రకరకాల కర్మలు చేస్తూ దాని ఫలాలను అనుభవించడానికి మళ్ళీ జన్మలు అనేది ఎత్తుతూ ఉండాలన్నమాట. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భక్తారాం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో అందుకనే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు భోక్త, ఇది అందరికీ ఇప్పటివరకు చాలాసార్లు మనం చర్చించుకున్నాము, భగవంతుడే సర్వలోక మహేశ్వరుడు అని. ఇక్కడ ఇంకో పాయింట్ ప్రభుపాల ద్వారా స్ట్రెస్ చేస్తాడు, సుహృదం సర్వభూతానం, భగవంతుడు అందరికీ సుహృదుడు. సుహృదుడు అంటే అసలైన సుహృదుడు, అసలైన శ్రేయోభిలాషి అంటే భగవంతుడే, అందరికన్నా పెద్ద శ్రేయోభిలాషి అంటే భగవంతుడు, భగవంతుడి యొక్క శుద్ధభక్తులు మాత్రమే. ఎందుకంటే భగవంతుడు మాత్రమే అసలైన మేలు చేయగలడు ఎవరికైనా, శుద్ధభక్తులు మాత్రమే అసలైన మేలు ఏ సాధారణ బద్ధ జీవికైనా చేయగలరు. అసలైన మేలు ఏంటంటే బద్ధావస్థ నుంచి ముక్తావస్థానికి తీసుకువెళ్ళడం, అది అసలైన మేలు. ఎందుకంటే అన్ని కష్టాలన్నీ బద్ధావస్థలో ఉన్నందుకే, అవునా? సో అందుకనే ఒక వ్యక్తి తన చేతనను ఏంటంటే కృష్ణ భావనామృతం చేసుకోవాలనమాట. సో ఇది అసలైన మేలు ఎవరికైనా మనం చేయగలిగేది. అసలైన మేలు ఎవరికైనా మనం చేయగలిగేది అంటే వాళ్ళని కృష్ణుడితో మళ్ళీ కలపడం, కృష్ణ చైతన్యం వాళ్ళ హృదయాల్లో జాగృతం చేయడం. సో చాలామంది కూడా ఎన్ని రకాల దాన కార్యాలు, సామాజిక కార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందు ఏం ఆలోచించంటే మేము ఈ యొక్క సమాజానికి మేలు చేద్దామని, వారికి వారి జీవితాన్ని బాగుపరుస్తామని. కానీ మీరు ఇటువంటి సమాజ సేవలు చేయడం ద్వారా వారు ఎప్పుడు ఈ కర్మబంధాన నుంచి ముక్తులు అవ్వలేరు. అందుకనే ఇటువంటి సేవలు మీరు చేసి కూడా వారికి అసలైన మేలుని మీరు సమకూర్చలేరు. అందుకనే మీరు అసలైన శ్రేయోభిలాషిగా ఎప్పుడు మారలేరు వాళ్ళకి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తం వసతాం పతి భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యాచనయే ద్వశం. కపిలముని అంటున్నారు ఏమని, అందుకనే ప్రతి ఒక్క బద్ధ జీవాత్మ యొక్క కర్తవ్యం ఏంటంటే తన అశుద్ధ చేతనను, ఏదైతే ఇప్పుడు భౌతిక ఆసక్తి పట్ల, భౌతిక భోగవృత్తి పట్ల నిమగ్నమై ఉందో ఆ చేతనను తీవ్రమైన భక్తి, భక్తి యోగేన తీవ్రేణ, తీవ్రమైన భక్తితో శుద్ధపరచుకోవాలి. ఎలా? విరక్తియా చనయాధ్వశం. ఈ భౌతిక వస్తువుల పట్ల విరక్తి సంపాదించుకొని మనస్సుని, ఇంద్రియాల్ని నియంత్రించుకోగలగాలి. అది ఎలా అనేది కూడా మనకి నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో చెప్తారు. సో ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ మనకు ప్రభుపాల వారు ఒక ఉదాహరణ ఇచ్చారు విశ్వామిత్రుడిది. ఏమంటే విశ్వామిత్రుడు కూడా ఇంద్రియాల్ని, మనస్సుని నియంత్రించుకోవడానికి ఘోర కఠోరమైన తపస్సు వేల వేల సంవత్సరాలు చేసినా కానీ మేనక వచ్చినప్పుడు ఆమె ప్రలోభానికి ఆయన ఇంద్రియాలు, మనస్సు ఆయన వశంలో ఉండకుండా లొంగిపోయాయి ఆమె ప్రలోభానికి. సో ఆయన ఎంత కఠినంగా ప్రయత్నించినా కానీ ఇంద్రియాల్ని, మనస్సుని వశపరుచుకోలేకపోయాడు, వశంలో ఉంచుకోలేకపోయాడు, ఆయన నియంత్రించలేకపోయాడు. ఎందుకు అంటే ఆయన ఇంద్రియాల్ని, మనస్సుని నియంత్రించడానికి కృత్రిమ రూపంలో ప్రయత్నిస్తున్నాడు. ఏ విధంగా మనం ఇంద్రియాల్ని, మనస్సుని నియంత్రించుకోగలం? ఒకటే మార్గం. ఏ విధం అంటే భగవంతుడికి భక్తి చేసుకొని, భగవంతుడి భక్తి సేవలో, భగవంతుడి సేవలో వాటిని ఉపయోగించి, మన ఇంద్రియాలని, మనస్సుని భగవంతుడి సేవలో ఉంచినప్పుడే అవి వాటిని మనం నియంత్రించుకోవచ్చు, లేకపోతే వాటిని మనం నియంత్రించలేము. ఈ విషయం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ విశ్వామిత్రుడు ఉదాహరణ, దానికి ఒక నిదర్శనం. అందుకే ఇక్కడ ఏ విధంగా నియంత్రించుకోవాలని చెప్పారు. విరక్త్యా చేయ నై అన్యే వశం, మనస్సుని, ఇంద్రియాలని అంత వశపరచుకోవాలని. కానీ ఎలా? భక్తి యోగేన తీవ్రేణ, అన్ని భక్తి యోగం ద్వారానే సంభవం. సో యోగ పద్ధతిలో అందుకే ఎన్నో రకాల నియమాలు అన్నీ ఉంటాయి, విధి విధానాలు. యమాదిభిర్ యోగపతేర్ అభ్యసాన్ శ్రద్ధయాన్విత మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కపిలముని, ఈ విధంగా యోగ పద్ధతిలో అన్నిటినీ ఎలా నియంత్రించుకుంటా, మనస్సుని, ఇంద్రియాలని నియంత్రించుకుని ఎలా శుద్ధభక్తి చేసుకోగలమంటే, మొట్టమొదటిది ముఖ్యమైనది మత్కథ శ్రవణేన చ, నా కథను శ్రవణం చేసి. అవునా? మన భక్తి మార్గంలో కూడా మొట్టమొదటిది ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. అవునా? మొట్టమొదటి స్టార్ట్ అయ్యేది శ్రవణం. సో ఇదే ఇక్కడ కపిలముని చెప్తున్నారు కి నా గురించి మీరు వినాలి. మత్కథాశ్రవణేన చ. సో ఈ విధంగా చ అంటే అండ్ ఇంకా కీర్తన చేయాలి, శ్రవణం, కీర్తనం ఇవన్నీ చేయాలని. సో ఇక్కడ యోగ పద్ధతిలో రకరకాల అష్టాంగ యోగ పద్ధతిలో 8 స్థాయిలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ మనం వచ్చే అధ్యాయంలో చూసుకుందామంటే మళ్ళీ వస్తున్నప్పుడు. కానీ ఈ అధ్యాయంలో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఈ విధంగా సరైన భావనతో, చేతనతో మనము భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన చేయాలి అని. సో ఈ విధంగా మనము చేస్తే యోగ పద్ధతిలో కూడా మనము ఎంతో సులువుగా ఈ భక్తి యోగ పద్ధతి ద్వారా మన మనస్సు, ఇంద్రియాలని నియంత్రించుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ చెప్పే దాంట్లో జ్ఞానయోగం గురించి కూడా చెప్తున్నారు, కొంచెం జ్ఞానయోగం గురించి చెప్తారు, మళ్ళీ వస్తుంది ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో కూడా, వచ్చే అధ్యాయాలు ఈ మొత్తం అధ్యాయంలో. సో ఇక్కడ మనము ప్రభుపాల్ వారు అందుకే రాస్తున్నారు, మనము ఇలా ముక్తి సంపాదించుకోవడానికి జ్ఞానయోగం కూడా ఒక మార్గం ఉంది, కానీ అన్ని ఏ యోగ పద్ధతిని అనుసరించినా అంతిమంగా భక్తికి చేరుకోవాల్సిందే. అందుకని భక్తి అనేది ఏంటంటే డైరెక్ట్, మీరు ఎన్నో రకాల ఇప్పుడు అష్టాంగ యోగలో చూస్తాం ఎన్నో రకాల ఆసనాలు, ప్రాణాయామం, ఇంకా ఇవన్నీ యమ నియమ అన్నో పాటించిన తర్వాత ఒక వ్యక్తి మనస్సు ఇంద్రియాలని నియంత్రించుకోవడానికి ఇవన్నీ ప్రయాసం అన్నమాట. అదే భక్తి మార్గంలో డైరెక్ట్గా మనం మనస్సును ఇంద్రియాలని నియంత్రించుకోనికే కోవడానికి మనకి ఇక్కడ ఒక అవకాశం ఉందన్నమాట. అదే భక్తి యోగ ఇంకా మిగతా యోగ పద్ధతులకి తేడా ఏంటంటే, భక్తి యోగ అనేది డైరెక్ట్, మిగతా యోగ పద్ధతులు ఏంటంటే కొంచెం ఇండైరెక్ట్ అన్నమాట. సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగత బ్రహ్మచర్యేన మౌనేన స్వధర్మేణ బలీయస. ఇక్కడ నుంచి మనం చూసేది ఏంటంటే రకరకాల లక్షణాలు ఏవైతే ఒక యోగి అలవర్చుకోవాలో, అది జ్ఞానయోగిని సంబంధించి ఇక్కడ చెప్తున్నారు, కానీ భక్తి యోగి జ్ఞానమిశ్ర భక్తి చేసేవారికి, కానీ మన భక్తి యోగులకు కూడా ఇవి మనకు చాలా అనుకూలమైన విషయాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు వర్తిస్తాయి, అందుకే మన ప్రభుపాద వారు వీటి గురించి విస్తృతంగా రాశారు. ఫస్ట్ది సర్వభూత సమత్వైన, అందరినీ సమాన దృష్టితో చూడడం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని సునీచైవ సుపాకేశ పండిత సమదర్శన. పండితుడు, అసలైన పండితుడు, విజ్ఞానుడు, విద్యావంతుడు అంటే వినయంగా ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరిని, ప్రతి రకాలైన బ్రాహ్మణుడైనా సరే, ఏనుగునైనా సరే, ఒక కుక్కనైనా సరే, కుక్కను తినేవాడినైనా సరే, ప్రతి ఒక్కరిని కూడా ఒక సమాన దృష్టితో చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో వాళ్ళ ఆత్మను చూస్తారు. ఈ శరీరాలన్నీ శాశ్వతం కాదు, శాశ్వతమైన ఆత్మను చూసి అందరిలో ఉన్నదే ఆత్మ అనే విషయాన్ని గ్రహించి సమాన దృష్టితో చూడగలరు. అలా చూడాలి. నిర్వైర అంటే ఏమాత్రం వైరం ఎవరి పట్ల ఉండదు, ఎవరి ఎవరిని శత్రువులుగా భావించరు వాళ్ళు. అప్రసంగ, సో అప్రసంగ అంటే ఎంతో కనిష్టంగా భౌతికంగా సంబంధాలు పెద్దగా పెట్టుకోరన్నమాట వ్యక్తులతో. బ్రహ్మచర్య, బ్రహ్మచర్యం పాటించడం. మౌన అంటే మౌన వ్రతం పాటించడం, అంటే పనికిరాని విషయాలు, భౌతిక విషయాల గురించి చర్చించుకోకుండా భగవంతుడి విషయాలు మాత్రమే చర్చించుకోవడం. అంటే స్వధర్మేణ బలీయస అంటే మన ధర్మం ప్రకారం మనం ఏవైతే మనకు లభిస్తాయో వాటన్నింటినీ కూడా, ఫలాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించుకోవడం. స్వధర్మేణ బలీయస అంటే బలి, బలి ఇవ్వడం అంటే అన్నీ కూడా భగవంతుడికి బలిచ్చేయడం. అంటే మా దగ్గర ఉన్న మనం ఏదైతే సంపాదిస్తున్నామో, ఏదైతే మనం అర్జిస్తున్నామో మన ధర్మం ప్రకారం వాటన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించడం. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో అలా మనం ధర్మానుసారంగా మనం మన ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనకి ఏదైతే ఆ భగవంతుడు మనకు పంపిస్తున్నాడో మన దగ్గరికి, లాభాన్ని కానీ, ధనాన్ని కానీ, వస్తువుల్ని కానీ, ఏవైతే మనకి ఇస్తున్నారో అందిస్తున్నారో అవన్నిటిని మనము స్వీకరించి, అలా యథృచ్ఛయ వస్తున్నాయో వాటి గురించి వాటిని స్వీకరించి మనము సంతుష్టించాలి. అంతేగాని లోబిగా మారకూడదు, ఇంకా 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 కావాలి అనేసి లోబిగా మారకుండా, అలా మన ధర్మాన్ని మనం నెరవేరుస్తూ ఉంటే మనకు కావాల్సిన భగవంతుడు పంపిస్తున్నాడు, దాంతో మనం సంతుష్టిగా ఉండాలి. మిత బుక్ అంటే మనకి ఎంత అవసరమో అంతే మనము భుజించాలన్నమాట. ఇంతకన్నా ఎక్కువగా భుజిస్తే మనకు రోగాల పాలు కావచ్చు మనం. సో అవసరమైన అంత మనం ఎంత తినాలి అంటే మన శరీరం స్వస్థతతో ఉండేంత మనము భుజించాలి. తద్వారా ఏంటంటే మనం భగవంతుడికి భక్తి సేవ చేసుకోవచ్చు అని. సో అదనమాట. సో ఇది నెక్స్ట్ శ్లోకం కూడా నేను మీకు ట్రాన్స్లేషన్ చెప్పేస్తున్నాను. సో నెక్స్ట్ శ్లోకం స్టార్ట్ చేసేదాను. అదే యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో ఉండాలి మితభుక్ మునిహి. సో ముని కూడా ఉండాలంట, ఎప్పుడు థాట్ఫుల్గా ఉండాలి, ఎప్పుడు ఆలోచన, భగవంతుడిని ఎలా భక్తి చేసుకోవాలి, కృష్ణ భావనామృతంలో నేను ఎలా ప్రగతి సాధించాలి అనే విషయాన్ని అర్థం ఆలోచిస్తూ దాని గురించి ఆలోచించడం, ప్రయత్నించడం. వివిక్త శరణ శాంతో మైత్ర కరుణాత్మవాన్. తో నెక్స్ట్ వచ్చేసి వివిక్త శరణ అంటే ఇక్కడ ఏకాంతమైన ప్రదేశంలో ఉండడం అని ఇచ్చారు, కానీ మన భక్తులకి ఏంటంటే ఉద్దేశించి ఏకాంతం అంటే ఈ యొక్క భౌతిక వాతావరణం, అభక్తుల సాంగత్యంలో కాకుండా భక్తుల సాంగత్యంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో నివసించడం. శాంతో అంటే శాంత, పీస్ఫుల్, శాంతితో ఉండాలి ఉండడం. మైత్ర మిత్రత్వంతో ఉండాలి అందరి పట్ల. కరుణ, అందరి పట్ల కరుణను మనం చూపాలి. అసలైన కరుణ అంటే భగవంతుడి యొక్క విషయాన్ని ప్రచారం చేయడం. ఆత్మవాన్ అంటే మనము మన ఆత్మని మన నియంత్రణలో ఉంచుకొని దృఢంగా ఉండాలి. ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ? ఆ విధంగా సో ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మిత బుక్కు గురించి ఇచ్చారు, ప్రభుపాల ద్వారా రాశారు. మనం ప్రసాదం మాత్రమే స్వీకరించాలి, భక్తులము ప్రసాదం మాత్రమే స్వీకరించాలి. ఆ విధంగా కూడా మనం మనం నియంత్రించుకోవచ్చు మన ఈ యొక్క జిహ్వాని. సో ఇంకా ఏం చెప్పారంటే, ఒక కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. అంటే మీకు అది అర్థం కాకపోవచ్చు కూడా, అర్థం చేసుకోవడానికి సంపూర్ణంగా మీకు విశ్వసించలేకపోవచ్చు కూడా. మీరు నేను చెప్తున్న స్టేట్మెంట్ మీకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి, ఒక వ్యక్తి ఎంతగా తనకి ఎంత డబ్బు అవసరమో దానికి అంతే అతను పనిచేయాలి. ఎంత ఆయనకు అవసరమో డబ్బు జీవించడానికి, తన జీవితాన్ని తన బాధ్యతలను తన సంసారాన్ని పోషించుకోవడానికి ఎంత డబ్బు అవసరమో అంత మాత్రమే ఆ వ్యక్తి సంపాదించాలి. ఇంకో చోట ప్రభుపాల ద్వారా రాస్తారు, ఎంత డబ్బు కావాలంటే అంత సంపాదించవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అదేంటి, అక్కడ సంపాదించవచ్చు అన్నారు, ఇక్కడ ఇంతే సంపాదించాలంటే, మీరు ఎక్కువ సంపాదిస్తే అది భగవంతుడి సేవ ఉపయోగించాలి అంతే. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే, నేను ఎక్కువ డబ్బు సంపాదిస్తే దాన్ని నేనే నా కోసం ఉపయోగించుకుంటే నేను ఎక్కువ ఆనందాన్ని అనుభవించగలను కదా. ఇది మూర్ఖత్వం అన్నమాట. అసలైన మూర్ఖత్వం ఇక్కడే ఉంది. మన ప్రభుపాల ద్వారా ఇక్కడ ఏం రాశారంటే, అసలైన నిజం ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి ఎంత సుఖం వాళ్ళు అనుభవించాలో అంతే సుఖాన్ని అనుభవిస్తారు. సో వాళ్ళ కర్మానుసారంగా ముందే వాళ్ళకి నిర్ధారించబడింది, మీరు ఈ జీవితంలో ఇంత సుఖాన్ని ఇంత దుఃఖాన్ని అనుభవిస్తారు అని. ఎలాగైతే మనం దుఃఖం కోరుకోకుండా అని వచ్చేస్తుందో అలాగే సుఖం అనేది కూడా వస్తుంది అన్నమాట. సో ఈ సుఖం అనేది, భౌతిక సుఖం అనేది ఒక అనుభవం, మన మనస్సులో ఉండే అనుభవం మాత్రమే. సో ఒక వ్యక్తి చిన్న విషయం ద్వారా, చిన్న వస్తువు ద్వారా కూడా ఎంతో ఆనందాన్ని సుఖాన్ని అనుభవించవచ్చు. ఒక వ్యక్తి ఎంతో ధనం సంపత్తి ఉన్నా కానీ ఆనందాన్ని సుఖాన్ని మనస్సులో అనుభవించలేకపోవచ్చు. సో ఈ ఆనందం, భౌతిక సుఖం అనేది, అది మీ దగ్గర ఎంత ధనం ఉంది ఎంత ధనం లేదా అనే దాని మీద కానీ, మీ దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నాయి ఇవన్నీ వస్తువులు లేవా అనే విషయాలు దాని మీద ఆధారపడలేదు. మీ మనోచేతన స్థితి పైన ఆధారపడుతుంది అనమాట. అది మీ కర్మానుసారంగా మీరు అంతే సుఖాన్ని మీరు భౌతికంగా మీ మనస్సు ద్వారా అనుభవించగలరు, దుఃఖాన్ని కూడా అంతే అనుభవించగలరు. సో మీరు అందుకే ఎక్కువగా ప్రయాసించి ఎక్కువగా డబ్బులు దాచుకున్నారనుకోండి, దాని ద్వారా మీకు అవసరమైన కన్నా, మీకు అవసరమైన కన్నా ఎక్కువ మీ ఇంద్రియ భోగాలకి, మీ భౌతిక విషయాల కోసం, భౌతిక ప్రవృత్తి కోసం మీరు దాచుకున్న డబ్బుల ద్వారా మీకు టెన్షను ఇంకా రకరకాల రోగాలు అనేవి ఉత్పన్నమవుతాయన్నమాట. అంతేకాని ఆనందం, సుఖం అనేది దొరకదు, ఎక్స్ట్రా సుఖం ఏం రాదు. మీ కర్మానుసారంగా మీరు ఎంత సుఖం దొరకాలో అంతే దొరుకుతుంది. సో అందుకనే మనము అలాంటి ఎక్స్ట్రా డబ్బునంతా కూడా భగవంతుడి సేవ కోసం ఉపయోగించాలి. ఇక్కడ వెంకటరమణ ప్రభు అడుగుతున్నారు, అదే చెప్పాను నేను, ప్రభుపాల వారు కూడా అంటారు. సో మీరు భగవంతుడి సేవ కోసం కావాలంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటే సంపాదించుకోవచ్చు, భగవంతుడి సేవ ఉపయోగించుకోవచ్చు. సో అప్పుడు అది భక్తి అవుతుంది అది. సో మీరు ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం చేసి భగవంతుడిని సంతృప్తిపరుచుతున్నాడు. సో అతను యుద్ధం చేయడం కూడా శుద్ధ భక్తి. సో అలా భగవంతుడి కోసమే ఇప్పుడు మనం మన మన శరీరాన్ని, మన సంసారాన్ని, ఫ్యామిలీస్ని పోషించడానికి, సో మన శరీరాన్ని పోషించుకోవడానికి మనం ఏదైతే డబ్బుని వినియోగిస్తున్నామో, ఆహారాన్ని తీసుకుంటున్నాము, ఇదంతా కూడా మనం ఎందుకు ఈ మన శరీరాన్ని మనం కాపాడుకుంటాం, తద్వారా మనం భక్తి చేసుకోవాలి. ఆ విధంగా మన శరీరాన్ని కాపాడుకొని స్వస్థతతో ఉంచుకొని తర్వాత మనం భక్తి చేసుకుంటే అప్పుడు అదంతా కూడా భక్తి అవుతుంది. మనం ఆహారం అంటే ఇప్పుడు మనం ప్రసాదమే స్వీకరిస్తాం, అది కూడా ఒక భక్తి కార్యమే. మన శరీరాన్ని సంరక్షించుకోవడం కూడా ఒక భక్తి కార్యంగా మారిపోతుంది, ఎప్పుడైతే మనం మన శరీరాన్ని భగవంతుడికి ఉపయోగించడానికి వినియోగిస్తాము. సో శరీరాన్ని పోషించడం, పాలించడం కూడా ఒక భక్తిలో ఒక అంగం అయిపోతుంది. అలా మన జీవితం అంతా కూడా భక్తిమయం అయిపోతుంది. కానీ అలా కాకుండా మన శరీరానికి అయితే ఎంత మనం ఎంత తినాలో అంత తినగలుగుతాం కదా, అంతకనే అయితే ఎక్కువ తినలేము. అవునా, ఒక వ్యక్తి 4 చపాతీలు తినాలనుకున్నాడు, తినగలిగే కెపాసిటీ ఉందనుకోండి, సామర్థ్యం, అంత తింటాడు, అంతకనే అయితే ఎక్కువ తినలేడు. కానీ ఎందుకు ఎక్కువ డబ్బు మరి కావాలి? ఇంకా ఎక్కువ మంచి బంగ్లా కావాలి, మంచి కారు కావాలి తిరగడానికి, లేకపోతే మంచి వసతులు కావాలి విదేశాల్లో తిరగాలి, లేకపోతే ఇంకా ఎక్కడెక్కడో భోగించాలి, ఎన్నో విషయ వస్తువులు, 5-స్టార్ హోటల్, 10-స్టార్ హోటల్ తినాలి, లేకపోతే ఇలా ఎన్నో భోగ వస్తువుల్ని భోగించాలి అనే ఉద్దేశంతో వ్యక్తి ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటాడు. సో దాని ద్వారా అతను కర్మబంధంలో పడిపోతాడనమాట. సో అదనమాట. సో మన ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఏ ఒక్క భౌతిక వస్తువు పైన కానీ భౌతిక పరిస్థితి పైన కానీ అది నిర్ధారించలేదన్నమాట. అంటే ఒక వ్యక్తి అందరికన్నా ధనికుడైనా పర్వాలేదు, లేకపోతే అందరికన్నా పేదవాడైనా పర్వాలేదు, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి కూడా, ఎంత ధనికుడైన వ్యక్తికైనా కానీ ఎంత పేదవాడికైనా కానీ ఇద్దరికీ కూడా సమాన అధికారం, సమాన సువిధ ఉందన్నమాట భగవంతుడి భక్తిలో ప్రగతి సాధించడానికి. ఓ, వీడి దగ్గర చాలా డబ్బులు ఉంది కాబట్టి ఇతను భక్తిలో ఫాస్ట్గా వెళ్ళిపోగలడేమో, ఇతని దగ్గర డబ్బు లేదు కదా అందుకే భక్తిలో ముందుకెళ్ళలేడేమో, అలా ఏం లేదు. కొంతమంది వాదిస్తారు కూడా, ప్రభుజీ చూడండి డబ్బు ఉంటే అది టికెట్స్ ఉంటాయి కదా, దర్శనం టికెట్స్, దర్శనం టికెట్ కొనేసుకొని వాళ్ళకు తొందరగా వాళ్ళ దర్శనం అయిపోతుంది, భగవంతుడి దగ్గర నుంచి దర్శనం చేసుకోగలుగుతారు. అదే డబ్బు లేని వాడైతే వాడికి దూరం నుంచి దర్శనం దొరుకుతుంది, లేకపోతే చాలా టైం నించవలసి వస్తుంది లైన్లో. సో అలా దర్శనం మీకు దగ్గర నుంచి, భగవంతుడి దగ్గర నుంచి మీకు దర్శనం దొరికింది, చాలాసేపు వరకు మీకు భగవంతుడి దర్శనం దొరికినంత మాత్రాన మీరు భక్తిలో ప్రగతి సాధిస్తున్నారని ఏమీ గ్యారంటీ లేదు. ఒక వ్యక్తికి చాలా దూరం నుంచి భగవంతుడి దర్శనం దొరుకుతుంది, చాలాసేపు లైన్లో నిలబడ్డ తర్వాత భగవంతుడి దర్శనం దొరికితే అతనికి భక్తిలో ప్రగతి సాధించట్లేదు, తక్కువ సాధిస్తున్నాడు అని ఏమీ గ్యారంటీ లేదు. అలా పోల్చడం అనేదే తప్పు. మనము భగవంతుడి ముందుకు వెళ్తే భగవంతుడు మనం దర్శించుకుంటాడు, తద్వారా భగవంతుడి దృష్టి మన మీద పడడం ద్వారా మనం శుద్ధమవుతాం. అలా అనమాట, మనం భగవంతుడిని ఏం దర్శించుకోగలం? మనకు అటువంటి ఇంకా అంత చేతన అతని అంత కళ్ళు మనకి బద్ధవస్తుతో లేవు అనమాట. భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మనం ఇంకా దర్శించుకుని అంత స్థాయికి చేరుకోలేదు. శుద్ధభక్తులు దర్శించుకోగలరు భగవంతుడిని, ఆధ్యాత్మిక రూపాన్ని. సో మనం శుద్ధపరచుకోవడానికి భగవంతుడి దర్శనం తీసుకుంటున్నాం. సో మన చేతన ఎలా ఉందో దాన్ని బట్టి మనం భక్తిలో ప్రగతి సాధిస్తాం. మన దగ్గర ఎంత డబ్బు ఉంది, మనకు దగ్గర నుంచి దర్శనం దొరికిందా, దూరం నుంచి దర్శనం దొరికిందా, ఎంత తొందరగా మనకు దర్శనం దొరికిందా, దాని ద్వారా కాదనమాట. భగవంతుడు మన భక్తి, మన చేతన ద్వారా సంతృప్తి చెందినప్పుడు మనం భక్తిలో ప్రగతి సాధిస్తాం. సో ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. మనం ఇప్పుడు మనకు సమయం అయిపోతుంది కనుక నెక్స్ట్ 2-3 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని మనము కంప్లీట్ చేద్దామంట. ఇంకా చాలా విషయాలు ఇక్కడ చెప్పారు యాక్చువల్లీ ప్రభుపాల్ గారు. ఇక్కడ ఎలా మనం వ్యవహరించాలి భౌతిక జనాలు ప్రజలతో, వాళ్ళతో ఎలా వ్యవహరించినప్పుడు కూడా వాళ్ళతో, మరి వాళ్ళతో ఇక్కడ అన్నారు కదా వాళ్ళు కనిష్ట సంబంధాలు వాళ్ళు పెట్టుకోరు అనేసి భౌతికంగా. అంటే మరి మనం జనాలతో మాట్లాడాలా వద్దా ఏంటి అంటే, వాళ్ళు ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా, భక్తులు అనేవారు అందరితో, డివోటీ షుడ్ బి ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్, అందరితో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారు. బట్ కానీ భక్తులతో మాత్రమే వాళ్ళు ఎంతో సన్నిహితంగా వ్యవహరిస్తారు. అదే వేరే అందరితో ఆఫీషియల్గా అంటే ఆదరపూర్వకంగానే వివరిస్తారు. ఇక్కడ ప్రభుపాల ద్వారా సీమేసే, ఎస్ సార్ వాట్ యు సే ఇస్ రైట్ బట్ ఈస్ నాట్ ఇంటిమేట్ విత్ దెమ్. అతను వాళ్ళంటే సరే హరే కృష్ణ సరే బాగుంది అంట, అంతే. కానీ వాళ్ళు సన్నిహితంగా వాళ్ళు మనం వివరించరు అన్నమాట. కానీ మన వ్యవహారణ మాత్రం అందరితో ఆదరపూర్వకంగానే ఉంటుంది, స్నేహపూర్వకంగానే ఉంటుంది. కానీ సన్నిహితం అనేది భక్తులతో మాత్రమే అదనమాట. సానుబంధే జ దేహేస్మిన్ అకుర్వన్న సదగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. సో ఈ విధంగా మన యొక్క చూసే శక్తిని మనము ఎలా పెంచుకోవాలి అంటే, సరైన జ్ఞానాన్ని సంపాదించుకొని, ఒక రెండు ఉంటాయి కదా మని, భౌతికం ఆధ్యాత్మికం, ఆత్మ ఇంకా భౌతిక విషయాన్ని తేడా అర్థం చేసుకొని, తద్వారా మనము సరిగ్గా అర్థం చేసుకొని, అరే నేను శరీరం కాదు అని శరీరం పట్ల ఆసక్తి పెంచుకోకుండా ఉండేటట్టుగా ఉంటే అప్పుడు మన సరైన దృష్టి అనమాట అది. అది ఇక్కడ రాశారు. ఇంకా నివృత్త బుద్ధి అవస్థానో దూరీభూతన్య దర్శన ఉపలభ్యాత్మానాత్మానం చక్షు సేవార్కమాత్మదృక్. సో ఇక్కడ ఇంకోటి రాశారు ఏంటంటే, ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఇలాంటి అన్ని లక్షణాలతో ఇలాంటి చేతనతో ఉన్న వ్యక్తి ముక్తజీవి, ఇలాంటి జ్ఞాని, ఇలాంటి వ్యక్తి అతని స్థితి ఆ విధంగా అతను ఉండి ఆధ్యాత్మిక స్థితిలో తనను తాను స్థాపించుకోగలగాలి. ఈ యొక్క భౌతిక చేతనకు అతీతంగా ఉండాలి అతను. ఈ విధంగా తను అర్థం చేసుకొని అహంకారానికి దూరంగా ఉండాలి. అతను తన్ను తాను చూసుకోగలగాలన్నమాట. ఎలాగైతే సూర్యుడిని ఆకాశంలో మనకు కనిపిస్తుందో అలాగే తను తన ఆత్మను చూసుకోగలను. నేను ఆత్మ, ఇది శరీరం కాదు, దీనికి అభిన్నం అనే విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. సో ఈ విధంగా ఇక్కడ మనకి రాశారన్నమాట. సో లాస్ట్ శ్లోకం చూసుకొని ముగిద్దామంటే ఈరోజు చర్చ. ముక్తలింగం సదాభాషం అసతి ప్రతిపద్యతే సతో బంధుం అసచక్షు సర్వానుస్యూతమద్వయం. ఒక ముక్త జీవాత్మ ఈ విధంగా భగవంతుడిని అర్థం చేసుకొని కి భగవంతుడు ఆధ్యాత్మికం, ప్రతి చోట భగవంతుడు ఆయన యొక్క శక్తి ద్వారా ప్రతి చోట ప్రతి కణంలోకి ఈ భౌతిక ప్రపంచంలో కూడా ప్రవేశించాడు. పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. ఈ మొత్తం భౌతిక సృష్టికి ఆయనే ఆధారం అనే విషయాన్ని అర్థం చేసుకోవడం, ఇది ఒక ముక్తజీవి అర్థం చేసుకుంటాడు ఈ విధంగా అని ఇక్కడ రాశారు. సో ముఖ్యంగా ఇదన్నమాట విషయం. సో ఈరోజు ఇక్కడే విషయాన్ని మనం ముగిద్దామంట చర్చని. సో రేపటి నుంచి మిగతా విషయాలు చూద్దాం. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేద గౌరవ భక్త వృందికి జయ్. నితాయ గౌరచితనా ప్రేమనంది హరి హరి బోల్.